சிவாய குரவே நமஹ. ஸ்ரீசைலநாதாய நம சிவாய. ஸ்ரீஷுப்யோ குருப்யோ நம. ஸ்ரீ பிரமராம்பா மல்லிகார்ஜுனாபியாம் நமோ நம. சதஸ்சுக்கு சமனிய நமஸ்சலு சமர்ப்பணம் செய்து ஈரோஜுன மனம் ஸ்ரீசைலம் சிவமஹிம அனை அம்சம் குறித்து பிரஸ்தாவன செய்யப்போத்துனோம். தீனிக்கு மனம் ஆதாரங்க எஞ்சுக்குன கிரந்தாலு ஜானுதெனுகுலோ ரச்சிம்பபடினடுவண்டி ரெண்டு கிரந்தாலு. ஜானுதெனுகு அனே மாட கூட அண்ணாம். தெனுகுலோ அநேக மாட்லு அச்சதெனுகனி அண்டூ உண்ணாம். ஆந்திரமு அனொக மாட உன்னதி. மல்லி ஜானுதெனுகு ஏமிட்டி அனே பிரஸ்தாவன ராவச்சு. இது எந்துக்கன்னாமோ கூட செப்தாம். அண்டே ஒக விதங்கா தெலுகு வாரிகா மனம் கர்வின்சதக்க ஒக சக்கனி ரச்சனனி சாஹித்ய பரங்கா கூட மனம் சூசுக்கோபோத்துனாம். ஆத்மிகங்கா சிவதத்வான்னி தெரிசுக்கோபோத்துனாம். ఈ గ్రంథం ఉత్పత్తికి కారణం దానికి భూమిక శ్రీశైలం. అందుకు శ్రీశైలాన్ని ఆధారం చేసుకుని ఆవిర్భవించిన ఈ శివతత్వ గ్రంథానికి శివభక్తి దీపిక అనే ఒక బిరుదు కూడా ఉంది. మనకు వ్యక్తులకు బిరుదులు తెలుసు కానీ గ్రంథానికి బిరుదు ఏమిటా అని ఆశ్చర్యపోతాం. ఈ గ్రంథానికి నయన రగడ అనే పేరు నిజానికి. దీనికి శివభక్తి దీపిక అని పాల్కురికి సోమనాథుడు దీనికి బిరుదునిచ్చాడు. అలాంటి ఆ బిరుదు కలిగినటువంటి గ్రంథం ఇది. శివభక్తి దీపిక అంటే శివభక్తికి దీపిక లాంటిది. శివానుగ్రహం పొందడం కోసం భక్తిపరంగా ఏ సాధన చెయ్యాలి అనే తపన ఉన్నటువంటి వారికి ఈ గ్రంథం చాలా పనికొస్తుంది. అందుకు ఈ గ్రంథాన్ని ఆధారం చేసుకుని మనం శ్రీశైలనాథుని యొక్క శివుని యొక్క వైభవాన్ని తెలుసుకోబోతున్నాం. శ్రీశైలం గురించి ప్రస్తావన చేసుకోవాలి అంటే వేద పురాణాల నుంచి దీని ప్రస్తావన గోచరిస్తూ ఉంటుంది. భారతీయులకి శ్రీశైలం చాలా ప్రధానమైనటువంటి స్థలంగా మన సంకల్పం చెప్పుకునేటప్పుడు మేరు పర్వతం తర్వాత ప్రస్తావించే శ్రీశైలాన్ని. కుల పర్వతాలు ఎన్నో ఉన్నాయి. హిమాచలం, వింధ్యాచలం, ఇత్యాదులు, మందరాచలం మొదలైనవి కూడా పురాణాల్లో మనకు కనబడుతూ ఉన్నాయి. కానీ వాటి పేర్లేవి లేకుండా మేరు పర్వతం తర్వాత శ్రీశైలాన్నే చెప్పడం ఏంటని ఒక ఆశ్చర్యం కూడా కలగచ్చు. శ్రీశైలం ప్రస్తావన సంకల్పంలో పెట్టడంలో విశేషం ఏంటి? అక్కడి నుంచి మనం ప్రారంభించుకుని శ్రీశైల మహిమలోకి వెళ్ళాలి. ఏదో ఒక విశిష్టత ఉండకపోతే మేరు పర్వతం తర్వాత స్థానం దీనికి వస్తున్నదా? అసలు మేరు పర్వతం ఏమిటనే దాని మీద పెద్ద చర్చ. కొంతమంది మానసరోవరం దగ్గర కైలాసాన్నే మేరు పర్వతం అని అంటారు, సుమేరు అంటారు. వారి యొక్క వాదనలో ఉన్న అభిప్రాయాలు కూడా చాలా అందంగా ఉన్నాయి. వాటిని మనం తిరస్కరించడం లేదు, కానీ మామూలు నేత్రాలు గోచరమయ్యేది కాదు మేరు పర్వతం. మేరు పర్వతం ప్రకారంగా ఆలోచిస్తే సమస్త జ్యోతిర్మండలాలకి ఆధార భూమికగా ఉన్న ఉన్నత స్థానము. పర్వతం అనే మాటను వేదం ఉన్నత స్థానం అనే అర్థంలో చాలా మార్లు వాడింది. మన శరీరానికి అంతటికీ వెన్నుదండ ఉండి దాని కొన సహస్రారంకి ఎలా ఉన్నదో, విశ్వాన్నంతటినీ కలిపి ఒక శరీరంగా మనం భావన చేస్తే దీనంతటికీ ఆధారమైన ఒక వెన్నుముకని ఊహాజనితమైన భూమధ్య రేఖలాగా ఊహించుకోండి. కావాలంటే విశ్వానికి అంతటికి ఒక ఆధారమైనటువంటి స్థానాన్ని మనం వెన్నును ఆధారం చేసుకుని ఎలా ఉంటుందో, ప్రపంచానికి ఒక సమిష్టి కుండల్ని ఆధారం చేసుకుని ఉంటుంది. ఆ కుండలిని రూపం ఊర్ధ్వ దిశలో సహస్రారానికి అంటే బ్రహ్మాండాలకు ఆవల సీమతో అనుబంధం ఏర్పరచుకుని ఉంటుంది. అలాగా పైన కొన భాగం ఏదిందో దాన్ని మేరువని చెప్పవచ్చు. ఇది మన పురాణ వర్ణన ప్రకారంగా. ఎలాగైతే మనకి ఈ సుషుమ్నని ఆధారం చేసుకుని శరీరానికి అంతరికి చైతన్యం వస్తున్నదో, ఈ మేరువును ఆధారం చేసుకుని దేవతలందరూ ఇక్కడ పరిభ్రమిస్తుంటారని, ఆ దేవతా చైతన్యం జ్యోతిర్మండల చైతన్యం విశ్వానికి లభిస్తుందని మన వారు వర్ణించిన ప్రకారంగా, ఇది మామూలు మానవ నేత్రాలు గోచరమయ్యేది కాదు, సమస్త విశ్వానికి ఆధారమైనటువంటిది అని భావించుకోవచ్చు. కనుకనే ఇప్పుడు అది ఊహాజనిత మహాపర్వతం అనుకుంటే మనకి ప్రత్యక్ష మహాపర్వతాల్లో శ్రీశైలాన్ని చెప్పారు. అంటే దీనికి ఏదో మరొక విశేషం ఉందన్నమాట. ఇప్పుడు మేరు పర్వతము, కైలాసము, శ్రీచక్రము మూడిటికి ఒక అనుబంధాన్ని ఏర్పరుస్తారు. అందుకే అమ్మవారు కూడా సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయక అని చెప్పడంలో శ్రీచక్రానికి, మేరువుకి, కైలాసానికి ఉన్న అనుబంధం. కైలాసయాత్ర చేసిన వాళ్ళకి, సాధకులైన వాళ్ళకి కైలాస పర్వతం శ్రీచక్రాకారంలో ఉన్నది అనే రహస్యం తెలుసు. కైలాసం, ఇటు మేరువు, ఇటు శ్రీచక్రం మూడింటి అనుబంధాన్ని మనం పరిశీలించుకోవచ్చు. మళ్ళీ అంతటి స్థానం ఉన్నదాన్నే ఆ స్థానంలోకి తీసుకురావాలి. మళ్ళీ అంతటి స్థానం ఉన్నది శ్రీశైలం, శ్రీచక్రం, అందులో సందేహం లేదు. అటువంటి విశిష్టత కలిగినటువంటిది శ్రీశైల క్షేత్రం. అందుకే మీరు ఏ ప్రాంతాల్లో ఉన్నా శ్రీశైలానికి వాయువ్యము, ఆగ్నేయము, దక్షిణము చెప్పుకోవాల్సింది. అంత ప్రధానమైన క్షేత్రంగా చెప్పబడుతుంది శ్రీశైలం. పైగా అటువైపు ఉత్తరాన హిమాలయాల ఎంత దివ్య భూమిలో దక్షిణాన శ్రీశైలం అంతటి దివ్య భూమి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. పైగా హిమాలయాలని దేవభూములని, సిద్ధభూములని అంటారు. అలాంటి దేవత్వము సిద్ధత్వము కలిగినటువంటిది శ్రీశైలం. అంతేకాదు మన గతంలో కూడా చెప్పుకున్నట్టు నాకు గుర్తు, హిమాలయ పర్వతంలో ఎందరో యోగులు అయ్యేటప్పటికల్లా శ్రీశైలానికి వచ్చి రాత్రంతా ఇక్కడ స్థితిలో ఉంటూ మళ్ళీ ప్రాతకాలంలో హిమవత్ పర్వత ప్రాంతానికి చేరుకుంటారు అనే విషయాన్ని మనకి పరమహంస యోగానంద సంప్రదాయంలో వచ్చినటువంటి మహావతార బాబాజీ లాంటి వాళ్ళ చరిత్ర గ్రంథాల్లో కనబడతాయి. కనుకనే భారతదేశంలో ఇప్పటికీ సిద్ధక్షేత్రములు అని చెప్పబడుతున్నవి హిమవత్ పర్వత ప్రాంతము, శ్రీశైలము, అరుణాచలం అని మూడింటిని పేర్కొన్నారు. పైగా సాధనకి, యోగానికి కానీ మంత్రానికి కానీ దేనికైనా చోటు శ్రీశైలం, అందుకే అది సిద్ధక్షేత్రంగా చెప్పబడుతున్నది. పైగా రససిద్ధులు మొదలైన వాటికి కూడా ప్రధాన క్షేత్రంగా కనిపిస్తున్నది. దీనికి ఆధ్యాత్మిక పురాణ ప్రాధాన్యం ఎంత ఉన్నదో చారిత్రక ప్రాధాన్యం ఎంత ఉన్నది. శ్రీశైలానికి ఉన్న చరిత్ర కోణంలో మనం ఆలోచిస్తే ముఖ్యంగా ఇప్పుడున్న యువతను ఆ కోణంతో ఆలోచించాలి. పాశ్చాత్యులు ఒక 100 ఏళ్ల చరిత్ర ఉన్నదాన్ని కూడా చాలా పదిరంగా కాపాడుకుంటారు. చారిత్రకు లెక్క కందని కాలం నుంచి ఉన్న అద్భుతమైన చరిత్రని నిర్లక్ష్యపరుస్తున్న జాతి భారత జాతి. ఇది బాధాకరమైన అంశం. చారిత్ర లెక్కలకు కూడా అందట్లేదు. మన వాళ్ళు చరిత్రలో చూపించిన అద్భుతాలకి కాలగణన కూడా చేయలేకపోతున్నాం. ఒక 500 సంవత్సరాల క్రితం కూల్చివేయబడ్డటువంటి ఒక దివ్యమైనటువంటి ఆలయం మనది అని రుజువైంది. దాని కింద ఉన్నటువంటి శాసనాలన్నీ తీసి చూస్తే ఎప్పటిదో చెప్పలేకపోతున్నాం. ఈనాడు విక్రమాదిత్యుడు, ఒకప్పుడు మనం చెప్తూనే ఉన్నాం వినలేదు, ఇప్పుడు రుజువైంది. ఎందుకంటే ఇప్పుడు భవ్యంగా కనబడుతున్న అనేక మంది ఇతరుల యొక్క ప్రార్థనా మందిరాలన్నిటికీ చేయబడ్డ హిందూ ఆలయాలే. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది వేదనాభరితమైన అంశం. సరే, మొత్తానికి దీనికి కారణం ఏంటి? చరిత్రను నిర్లక్ష్యం చేయడంలోనూ చరిత్రను కాపాడుకోవడంలోనూ మనకున్నటువంటి ఉదాసీన నిర్లక్ష్య వైఖరి ఏదైతే ఉన్నదో అది చాలా బాధాకరమైన అంశం. ఆ కారణం చేత మనం ఇప్పటికీ శ్రీశైలం చరిత్ర గురించి మాట్లాడాలి అంటే చాలా ఉన్నది. శ్రీశైలాన్ని ఆధారం చేసుకుని విస్తరిన సంస్కృతి చాలా ఉన్నది. అంతేకాకుండా ఇది ఒకవైపు వైదిక సంస్కృతికి, ఇంకో జానపద సంస్కృతికి కూడా ఆధారంగా ఉన్నటువంటిది శ్రీశైలం. శ్రీశైల ప్రాంతాల్లో చెంచుల ద్వారా విస్తరిన మల్లన్న గాథలు అన్నీ ఇన్నిక. పైగా శ్రీశైలం భారతీయులందరికీ ముఖ్యమైన క్షేత్రం. అందున మన తెలుగువారికి ఎంతో, ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ కూడా, ముఖ్యం కర్ణాటకలు అనేక మంది ఇప్పటికీ కూడా శ్రీశైలాన్ని తమ క్షేత్రంగా భావిస్తారు. ఇక మహారాష్ట్రీయుల గురించి చెప్పనక్కర్లేదు. ఛత్రపతి శివాజీ ఖడ్గాన్ని ఇక్కడే పొందాడు అనేటువంటి ఆయన నిర్మించిన గోపురం ఆధారంగా మనం చెప్పుకుంటున్నాం. కనుక చారిత్రకంగా దీనికి ఉన్న ఔన్నత్యం అంతా ఇంత కాదు. అంతేకాదు శ్రీశైలాన్ని ఆధారం చేసుకున్న విస్తరిన సాహిత్యం చాలా ఎక్కువ ఉన్నది.
ముఖ్యంగా మన తెలుగు వారి సాహిత్యం ఎవరితో ప్రారంభమైంది అని ప్రశ్నిస్తే చెప్పగలిగే వాళ్ళు తెలుగు రాజధాని నగరంలో ఉండి ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఎవరు తెలుగు సాహిత్యాన్ని గాదితం అంటాం? నన్నయ్య గారు పదిగొత్తులే కనబడ్డే సొంతలు. నన్నయ్య గారు ఆదితం అంటాం, కానీ తెలుగు నన్నయ్యతో పుట్టలేదు. నన్నయ్య పూర్వం చాలా సాహిత్యం ఉండేది. నేను చెప్పాను కదా, సంస్కృతం నిర్లక్ష్యం చేయడంలో భారతీయులు ముందుంటారు, తెలుగు వారు మరీ ముందుంటారు. అది బాధాకరమైన అంశం. అందుకు నన్నయ్య గారికి ముందు కూడా ప్రాంగణ యుగంలో చాలా అద్భుతమైన సాహిత్యాలు ఉండేవి. వేములవాడ భీమ కవి మొదలైన వాళ్ళందరూ అందరికి పూర్వీకులు అని అంటారు. కానీ నన్నయ్య గారి నుంచే లెక్క వేయడం వల్ల మనం ఎంత మంచి పని చేశామో అంత పొరపాటు చేశాం. అందుకే తెలుగు యొక్క ప్రాచీనతను మనం కాపాడుకోలేకపోవడం వల్ల రుజువు చేయలేకపోతున్నాం. ఇంకా ప్రాచీన కాలం నుంచి తెలుగు ఉంది, తెలుగులో సాహిత్యం ఉంది, పరిశోధిస్తే దొరుకుతుంది. అయితే నన్నయ్య గారు చేసిన మహోపకారం ఏంటంటే, ఒక ఋషి వంటి వాడు మహాత్ముడు, ఆయన తన తపశక్తినంతటి ప్రోధి చేసి ఒక అద్భుతమైన ఒలవడి పెట్టి ఒక మహాగ్రంథాన్ని రచించారు, మహేతిహాసాన్ని శ్రీకారి. దాన్ని పండించారు ఎర్ర గారు, తిక్కన గారు. దానితో నన్నయ్య గారికి ఆదికవి స్థానం దక్కింది. ఆయన పెట్టిన ఒలవడిలో అందరూ కూడా వెళ్ళారు కనుక మనం కూడా నన్నయ్య గారిని ఆదికవిగానే గౌరవించాం. నన్నయ్య తిక్కన ఎర్రన్న తర్వాత తెలుగు సాహిత్యంలో ఒక యుగం వచ్చింది. ఆ యుగం పేరు శివకవి యుగం అని అంటారు, శివకవి యుగం. ఈ శివకవి యుగంలో అద్భుతమైనటువంటి తెలుగు సాహిత్యవేత్తలు ఉన్నారు. పాల్కురికి సోమనాథుడు మొదలైనటువంటి వారు, నాచన సోమనాథ ఇత్యాదులందరూ శివకవులుగా ప్రసిద్ధులు. అందరు శ్రీనాథ మహాకవి కూడా ఒకడు. ఈ శివకవి యుగంలో పుట్టినటువంటి సాహిత్యాలు చాలా విశేషం. ఇక్కడ మనం పరిశీలించవలసింది ఏంటంటే కన్నడ, తెలుగు, తమిళ వీరి ముగ్గురు కూడా భక్తి సాహిత్య వ్యాప్తికి సంస్కృత భాషను మాత్రమే కాకుండా ప్రాంతీయ భాషల్ని, వాళ్ళదైన మాతృభాషల్ని ఉపయోగించి అద్భుతమైనటువంటి రచనలు చేశారు. తమిళంలోనూ, కన్నడలోనూ, తెలుగులోనూ కూడా. తమిళంలో ఆళ్వార్లు మనకు తెలుసు కదా, వైష్ణవ వాంగ్మయంలో 12 ఆళ్వార్లు రచించినటువంటి 4000 పాశురాల గ్రంథం నారాయణ, అవంతా తమిళ భాషలో ఉంటుంది. మనకిప్పుడు తమిళం కానీ తెలుగు వాళ్ళు కూడా ఆ తమిళ పాశురాలు ఏవో ఒకటో రెండో బట్టి పట్టుకునే చదువుకుంటున్నాం. ఎప్పుడైనా సరే ధర్మమాసంలో తప్పదు తిరుపతి, కనుకనే మనది కాని ఆ తమిళం కూడా మనం చదువుకుంటున్నాం సంతోషం, దాన్ని ఏం మనం కాదని. ఇదే విధంగా శైవ వాంగ్మయంలో దేవాలం అనేటువంటి ప్రబంధం ఉన్నది, వాళ్ళకి 4000 అయితే దేవాలం అని వీళ్ళకి చెప్పబడుతూ ఉంటుంది. ఇది మన మాణిక్య వాచకుడు మొదలైన వారి ద్వారా వచ్చినటువంటి తమిళ శైవ సాహిత్యం, ఇది అత్యంత ప్రాచీనం. కొన్ని లెక్కల్లో ఆళ్వార్లు కొన్ని సాహిత్యాల కంటే కూడా అత్యంత ప్రాచీనంగా కనబడుతున్నాయి. ఆ దేవాలయం ఆధారంగా ఇప్పటికీ తమిళదేశంలో శివాలయాల్లో వాటిని దానం చేస్తూ ఉంటారు. ఇటువైపు రుద్రాభిషేకాలు ఇవన్నీ వేదమంత్రాలతో చేయడమే కాకుండా ఇవి కూడా వాళ్ళు వాడుతూ ఉంటారు. ప్రతి తమిళ శివాలయంలో కూడా ఇది ఉంటుంది. తమిళదేశంలో ఉన్నటువంటి శైవం పేరు ఆది శైవం, శుద్ధ శైవం అని పేరు. ఇది వై వేదం నుంచి విస్తరించినటువంటి శుద్ధశైవ సిద్ధాంతం. ఇది తమిళ మాతృభాషలో వచ్చినటువంటి, ఇక కన్నడ మాతృభాషలో వచ్చినటువంటి వాంగ్మయంలో కూడా మనకి దాస సాహిత్యం మొదలుకుని దాస సాహిత్యంతో పాటు శైవ సాహిత్యం కూడా చాలా వచ్చింది. కన్నడలో శైవ సాహిత్యాన్ని బాగా వ్యాప్తి చేసినటువంటి వాడు బసవేశ్వరుడు. కన్నడ భాషలో దాస సాహిత్యం చాలా ఎంత విస్తరిలేదో శైవ సాహిత్యం అంత విస్తరిలేదు. దాస సాహిత్యం మనకు తెలుసు ద్వైత సంప్రదాయానికి సంబంధించినటువంటి మధ్వాచార్య పరంపరకి చెందినటువంటి సాహిత్యం అదంతా. ఇటువైపు శైవ సాహిత్యంలో కన్నడ దేశంలో ఇప్పటికీ బలీయమైన ప్రభావం కలిగినటువంటి బసవేశ్వరుడు, ఆయన సాక్షాత్ నందీశ్వరుడు అవతారం అని అక్కడ కన్నడ సాహిత్యంలో బసవ పురాణం అనే పేరుతో పారాయణ కూడా చేస్తారు. దాని కథ కూడా చెప్పారు నందీశ్వరుడు ఎలా పుట్టాడు ఇదంతా. అక్కడ విశ్వసించేవారు దాన్ని విశ్వసిస్తారు. చారిత్రకులు బసవేశ్వరుడిని చారిత్రక పురుషుడిగా అంటారు, భక్తుల తల్లి వృషభావతారంగా అంటారు. ఎవరేమన్నప్పటికీ కూడా బసవ మతం చాలా ప్రభావం చూపించారు. అది మన హిందూ మతంలో ఉన్న సర్వజనీయతని వ్యాప్తి చేసింది, అందరినీ కలుపుకుంది. వర్ణ వర్గ భేదములు లేకుండా అందరినీ కూడా తలిపజేయడానికి ఈ బసవ మతం పూనుకున్నది. పైగా ఈ బసవేశ్వరుడు ఎంత భక్తుడో అంత గొప్ప పాలకుడు. ఇప్పటికీ కూడా ఆయన యొక్క రాజవేషంలో ఉన్న విగ్రహాలు కర్ణాటకలో మనకు కనబడతాయి. ఆ బసవుడి ప్రభావం ఇప్పటికీ కన్నడ దేశంలో శైవ మతంలో కనబడుతుంది. లింగధారణకి చదవండి. ఈ బసవని యొక్క ప్రభావం చేత ఆయన కూడా శ్రీశైల మల్లినాథుడి యొక్క భక్తుడు. కన్నడ దేశం నుంచి భక్తులు ఎందరూ ఉన్నారు, అర్కమహాదేవి ఇత్యాది అందరూ కూడా కన్నడ దేశానికి చెందిన మహాశివభక్తులు. వీళ్ళందరినీ మల్లేశ్వరుడు తనలో లీనం చేసుకున్నాడు. అందుకే చిత్రమైన కనుకనే కన్నడ భక్తులు కూడా ఆయన లీనమైన వాళ్ళు ఎందరందరూ ఉన్నారు. అందులో మనకి ఈ మహానుభావుడు శ్రీశైల మల్లికార్జునికి చాలా భక్తుడు. అంటే కూడది సంగమ దేవుని యొక్క భక్తులు కూడా బసవేశ్వర వచ్చినవల్లని చాలా అత్యంత ప్రాచీనమైన సాహిత్యం ఉంది. అందులో భావాలు చూస్తూ మనం ఆశ్చర్యపోతాం. ఇప్పుడు అల్ట్రా మోడర్న్ అనుకున్న పాయింట్స్ కూడా రాయలేదు, అంత అద్భుతమైన భావాలు ఉన్నాయి. అపారమైన సాహిత్యం ఎప్పుడైనా సందర్భం పెట్టి అందులో కూడా చూద్దాం. చాలా అద్భుతమైన సాహిత్యం ఇచ్చాడు ఆయన. అపారమైన శివభక్తి, అద్భుతమైన భావనా బలం, అలాంటి సమాజాన్ని ఆయన చాలా ఈ రోజులు మన అంటే అభ్యుదయ భావాలని, అలాంటి అభ్యుదయ భావాలతో శివభక్తిని వ్యాప్తి చేసిన మహానుభావుడు. ఆయన యొక్క భక్తి యొక్క ప్రాబల్యానికి వేద శైవం అని కూడా దాన్ని అంటారు. ఈ బసవేశ్వరు యొక్క మత ప్రభావం ఆంధ్రదేశం మీద వచ్చినప్పుడు పాల్కురికి ప్రాంతానికి చెందినటువంటి సోమనాథుడు ఆయన చేత ప్రభావితమైన వాళ్ళలో చాలా గొప్పవాడు బసవ మతానికి. ఆయన కూడా శ్రీశైలాన్ని ప్రధాన స్థలంగా తీసుకుని తన యొక్క శైవ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేశాడు. ఈ పాల్కురికి సోమనాథుడు ఈయన అటు తమిళులు ఇటు కన్నడలు ఎంతటి సాహిత్యాన్ని ఇచ్చారు, మహాగౌడ అంతటి అంతటి సాహిత్యాన్ని ఇచ్చారు. అందుకు చెప్తున్నాను అక్కడ మనం ఈ రోజుల్లో తమిళులేమో వాళ్ళ దేవాలయాన్ని వాళ్ళ నారాయణాన్ని చెప్తారు, కన్నడలేమో వాళ్ళ దాస సాహిత్యాన్ని బసవేశ్వర విగ్రహాన్ని చెప్తారు. తెలుగు వాళ్ళు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? అది నా ప్రశ్న. ఏం చెప్పుకోలేకపోతున్నారు? మనకేం లేవా? వైష్ణవాలు మీకు కావాలంటే నారాయణ ప్రభన మొత్తం కలిపి 4000, ఒక అన్నమయ్య ఇచ్చినది ఒక్కడి 32000 మీరు చెప్పండి. అన్నమయ్య ఒక్కడి 32000 వైష్ణవ సాహిత్యం, ఎందుకంటే మన శైవ వైష్ణవ భేదం లేదు. వాళ్ళ మతాల్లో ఉన్న తీవ్రత్వము ఇతర ద్వేషములు మనం పరిహరిస్తామే తప్ప వాళ్ళ యొక్క భక్తికి మాత్రం నమస్కారం చేస్తాం. బసవేశ్వర వచనాల్లో కూడా అక్కడక్కడ ఇతర దేవత ద్వేషం కనబడతాయి, అది మనం తీసేద్దాం పక్కకి. అంతేకాని అది దగ్గర పెట్టిన మొత్తం నిరసించదు. అలాగే అన్నమయ్య కూడా అక్కడక్కడ కొంచెం తీవ్రమైన వైష్ణవంలోకి వెళ్ళి అక్కడక్కడ అద్వైతాలని వాటిని నిరసించడం కీర్తనలు ఉన్నాయి. అది ఆయన యొక్క భక్తి ఉద్రేకం అనుకున్న ఆయన్ని నిందించబడుతున్నాం. అవి పక్కన తీసేసి మిగిలిన మంది మనం తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఈ రోజు సమన్వయవాదం కలగాలి. అంటే మళ్ళీ ఆయన రచించిన అవి తీసుకున్న ప్రచారం చేయకూడదు, మళ్ళీ దుష్ప్రచారం. అలాగే బసవేశ్వరుడి భాషలో కూడా ఉన్న అద్భుత భావాలు పాజిటివ్, అవి తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి సిద్ధాంత కర్త వల్ల కూడా ప్రపంచానికి చాలా ఉపకారం జరిగింది, కానీ వారి అనుయాయుల వల్ల అంతో ఎంతో అపకారం కూడా జరిగింది. ఈ మాట చెప్పడానికి నేనేమి సందేహం, ఇది అంతరిక్షంలో జరిగిందండి. మన హిందూ మతం కలియుగ ప్రారంభం నుంచి అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. ద్వాపరయుగాంతం తర్వాత నుంచి ఈ ఆటుపోట్లు రాకుండా వ్యాసుడు ఎంతో కష్టపడి సమన్వయించాడు. కానీ మధ్య మధ్యలో ఈ భేదభావాలు చాలా రకాలుగా వస్తూ ఉంటే మళ్ళీ సమన్వయించారు శంకర భగవత్పాదం వారి నుంచి వేదాంత మత ప్రతిష్టాపన చేశారు. అంతవరకు ఉన్నటువంటి వేదం యొక్క కర్మ సిద్ధాంతం పైగా కర్మాచరణ సౌందర్య యొక్క ప్రాబల్యం చేత దాని అసలు స్వరూపం కోల్పోయి ఒక క్రూరంగా తయారైపోయింది వైదిక ఎట్టి కర్మలన్నీ కూడా. అది వేదం దోషం కాదు, ఎప్పుడు సిద్ధాంతంలో తప్పుండదండి. దాన్ని పట్టుకుని రాధార్థం చేసి అనుయాయుద్ధం. గురుగారు గొప్పవారి శిష్యులే
దానితో గురుగారు అసలు హృదయం దెబ్బతినేస్తుంది. కొందరు శిష్యులు గురుగారి బోధలన్నీ గురుగారికి వినిపిస్తారు. ఇవి నేను చెప్పానా అని గురుగారే ఆశ్చర్యపోతారు. అట్లాంటి శిష్యులు ఉంటారు. అలాంటి శిష్యులు ఈ కలికాలంలో మహాత్ములకు కూడా దొరికారు. ఏం చేస్తాం, కానీ అచ్చమైనటువంటి ఆ సిద్ధాంతాన్ని అలాగే తీసుకొచ్చిన శిష్యుల్లో శంకరులకు మంచి శిష్యులు దొరికారు. తర్వాత శంకరులు చేసిన మహోపకారం ఏంటంటే, ఒకవైపు వైదిక కర్మలు కొంచెం క్రూరమై కర్మ లంపటత్వం పెరిగిపోతూ ఉంటే, ఆ కర్మలంపటత్వం తట్టుకోలేక జ్ఞానం కోసం తపన పెడుతున్న ఒక యుగ సంధిలో నేను మొత్తం మీకు హిందూ మతంలో ఎన్ని ఉత్థాన పునరుద్ధానాలు జరిగాయో చెప్తూ ఇక్కడికి వస్తున్నాను. లేకపోతే ఈ గ్రంథం అర్థం అవ్వడం కష్టం, అందుకు చెప్తున్నాను ఇదంతా. అంతేగాని విషయాంతరం అనుకోవద్దు. మన సంస్కృతి ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొచ్చిందో మీరు తెలుసుకోవాలి. మొత్తం ఆ పిక్చర్ మీకు ఇవ్వాలన్న ప్రయత్నం. ఎప్పుడైతే వేదం యొక్క కర్మకాండ ఇవన్నీ చాలా మంచివే, కానీ అవి కొంతమంది యొక్క బుద్ధిహీనత వల్ల లేదా స్వార్థపరత్వం వల్ల వికృత రూపాలు సంతరించుకోగానే కేవలం కర్మలంపటత్వమేనా, జ్ఞానం ఏమిటి అనే విషయంపై ఆలోచన కలిగిన సంధియుగంలో బుద్ధుడు ఆ విషయంలో జ్ఞానపరమైన ఒక ఆలోచనని తీసుకొచ్చాడు, తాత్వికమైన ఒక చింతనని తీసుకొచ్చాడు ఇతను. అది నిజానికి వేదంలో వేదాంత భాగం అంతా అదే చెప్తోంది, కానీ ఈ కర్మలంపటాల యొక్క కుప్పలో అది కనబడకుండా పోయింది. కనుక ఆయన ప్రత్యేకంగా ఒక విధమైన తాత్విక చింతని తీసుకొచ్చాడు. మంచిదే, బుద్ధుడు గొప్ప తాత్విక చింతని తీసుకొచ్చాడు, కానీ తన అనుయాయులందరూ కూడాను దీన్ని దాంతో సమన్వయించలేక అది వేద విరుద్ధ మతంగా చిత్రీకరణ చేసి అందులో చెప్పినటువంటి తాత్వికతను వేరే తీసేసి క్రమంగా ఈ కర్మ సిద్ధాంతాలు కర్మల పరంపరని కర్మ విజ్ఞానాన్ని దెబ్బతీశారు. ఇంకా యజ్ఞాలు అంతరించిపోయాయి. యజ్ఞాల వల్ల ఒక సమతౌల్య స్థితి ఏర్పడుతుంది, ఎకలాజికల్ బ్యాలెన్స్ అని అంటారు ఇది. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ ఇత్యాది లేకుండా ఇలా మొత్తంగా మనకి ప్రాకృతికంగా పర్యావరణానికి రక్షణకి యజ్ఞాలు చాలా సహకరించాయి. అలాంటి యజ్ఞాన్ని సమూలంగా దెబ్బతీసేసేప్పుడో ఒకవైపు పవిత్రమైనటువంటి వేదకర్మలు దెబ్బతినేసాయి, జ్ఞానము వికృత రూపాలతో వచ్చేసింది. అప్పుడు దానికి వికృతం వచ్చింది. చూడండి కలి లక్షణాలు. బాగు చేద్దామని ప్రతివారు ప్రయత్నిస్తే అనుయాయుల వల్ల పాడైందో చెప్తున్నాను. అది ఎప్పుడైతే జరిగిందో కుమారుల భట్టు వారు అవతరించి ఆయన పూర్వమీమాంసని అంటే కర్మ విజ్ఞానాన్ని వైదిక కర్మశాస్త్రాన్ని ఉద్ధరించారు. ఇక్కడున్న యువతరం అంతా కూడా హిందూ ధర్మంలో జరిగిన మార్పులు జాగ్రత్తగా తెలుసుకోవాలి. బుద్ధుడేం కొత్తగా చెప్పినది ఏమిటి ఉన్నది అంటే ఆయన తపస్సుతో తెలుసుకున్నది అయినప్పటికీ అది వేదాంతంలో ఉన్నది. ఆయన వేదాంతం చదివి చెప్పాడని నేను చెప్పను, కానీ ఆయన చెప్పిందంతా వేదాంతంలో ఉన్నది. కనుకనే బుద్ధుడు వాళ్ళకి పూజ్యుడే, అందులో సందేహం లేదు. అటు తర్వాత వచ్చినటువంటి విషయాల్లో ఎప్పుడైతే కుమారులు భట్టు తిరిగి కర్మమీమాంసను ఉత్థానం చేశాడో మళ్ళీ ఇదివరకటి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. ఏమిటి, మళ్ళీ కర్మలంపటత్వం పెరిగిపోయి మళ్ళీ ఏ బౌద్ధమో వృద్ధిల్లే ప్రమాదం ఉంది. గనక ఆ సమయంలో కేవలం యోగము తత్వము చెప్పినటువంటి జైన బౌద్ధాది మతాలు ప్రాబల్యం చెందుతూ ఉన్న సమయంలో కుమారులు భట్టు మొట్టమొదటిగా ఈ కర్మ విజ్ఞానాన్ని ఉద్ధరించాడు వైదిక కర్మకాండని. ఆ తర్వాత శంకర భగవత్పాదులు వారు వచ్చి దానికి పూరణ చేశారు. పూరణ చేశారంటే ఏ తాత్విక జిజ్ఞాసతో మనం బౌద్ధం వైపు మొగ్గామో ఆ తాత్విక రహస్యాన్ని వేదాల నుంచి ఉద్ధరించాడు మహానుభావుడు. అది చేసింది ఆయన, వేదాంత మత ప్రతిష్టాపన చేశాడు ఆయన. ప్రతి కర్మ సిద్ధాంతం కానీ ఏదైనప్పటికీ కూడా చివరికి వేదాంతంలో పర్యవశించాలి అని ఆ మహానుభావుడి యొక్క ఉద్దేశం. ఆయన చేసిన భిక్ష వల్ల తిరిగి వేదధర్మం అంతా బతికింది. కనుక శంకరులు ఎంత అద్వైత మత ప్రతిష్టాపకుడో అంతగా వేదధర్మ ప్రతిష్టాపకుడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన ప్రతిష్ఠించినటువంటి అద్వైత సిద్ధాంతం వల్ల మొత్తం వేదకర్మ బతికింది.
అంటే ఇటు తాత్వికతని ఇటు కర్మని రెండింటిని చక్కగా సమన్వయించాడు. దానిలో కర్మలో ఉన్నటువంటి కర్మలంపటత్వము, క్రూరత్వము, అజ్ఞానము ఇవన్నీ పోయే వేద విరుద్ధమైన తత్వం పోయింది. వేద సమ్మతమైన, వేదాంత సమ్మతమైన ఒక తత్వాన్ని ఆ మహానుభావుడు ఉద్ధరించి దేశమంతా పర్యటించి ఆయన చేసిన మహోపకారం అంతా ఇంత కాదు. ఇప్పటికీ భారత జాత ఆయన రుణం తీర్చుకోలేదు, గుర్తుపెట్టుకో. వేదాన్ని ఆధారం చేసుకొచ్చినటువంటి శైవ వైష్ణవ శాక్త సౌర గాణాపత్య స్కాందాది షణ్మతములన్నీ కూడా వేద విరుద్ధమైన తత్వమతాల వల్ల చివికిపోతున్న దశలో శంకరులు ఆరింటిని నిలబెట్టారు. ఇది తెలుసుకోవాలి. ఆ విధంగా షణ్మతములు స్థాపన చేశారు, కర్మని స్థాపన చేశారు. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనిష్ఠీయతాం అని ఒక క్లారిటీ, ఒక స్పష్టత ఆయన చక్కగా ఇచ్చారు. ఆ సమన్వయం ఎంతో చక్కగా సాగుతోంది. అన్ని ఉద్ధరింపబడ్డాయి. తిరిగి వైదికమైన వర్ణాశ్రమ వ్యవస్థ కానీ, యజ్ఞ వ్యవస్థ కానీ, వేదాంత తత్వ విచారణ కానీ అన్ని చక్కగా వర్ధిల్లే. కానీ కలికదా ఏదో రూపంలో ఉండాలి. ఆ సమయంలో క్రమంగా ఆయన యొక్క వేదాంతాన్ని కూడా సరిగ్గా అర్థం చేసుకోలేక మళ్ళీ ఈ కర్మల్ని నిరసించడం, భక్తి మార్గాన్ని నిరసించడం, ఇదంతా చేసి శుష్క వేదాంత వ్యాప్తి కూడా జరిగిపోయింది. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు కనబడుతూ ఉంటారు మనకి. శంకర వేదాంతమే పట్టుకుని శంకరులు రచించిన రసవత్తరమైన భక్తి సాహిత్యాన్ని కానీ, ఆయన ప్రతిష్ఠించిన కర్మ మార్గాన్ని కానీ తక్కువ చేసేవాళ్ళు ఇప్పటికీ కనిపిస్తుంటారు పండితుల పేరుతో మనకి. వాళ్ళ వల్ల మళ్ళీ కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. కలి అడుగడుగున జాగ్రత్తగా ఉండాలండి మనం. అందుకే నేను చెప్తున్న ఉపోద్ఘాతం అత్యంత ముఖ్యం. మీరు అనుకోవచ్చు ఇంకా శ్రీశైలం రాలేదని. శ్రీ అంటే వేదం, శ్రీశైలం అంటే వేదశైలం. ఆ వేద ధర్మం ఏంటో ముందు తెలుసుకోండి. మనమేమిటి, మనం ఎన్నెన్ని జారి ఈ స్థితికి వచ్చాం. మళ్ళీ మళ్ళీ తప్పుడు దృష్టితో వెళ్ళకూడదని చెప్పడం కోసం అన్ని వివరిస్తున్నా. ఎందుకంటే కలిలో ఏవో పెడబుద్ధులు పుడుతూనే ఉంటాయి. ఎందుకంటే ఏమీ తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఏమీ తెలియని పరిస్థితిలో ఎవడో ఒకడు ఇందులోంచి చెప్పి ఏదో మాట చెప్పి మనల్ని పక్కదారి పట్టించే సులభమైన పరిస్థితుల్లో ఉన్నాం. అటువంటిప్పుడు మన గురించి మనం స్పష్టంగా తెలుసుకోవాలి కదా. ఇంత వివరణ నేను ఇస్తున్నాను. మొత్తానికి శంకరుల యొక్క వేదాంతం కూడా శుష్క వేదాంతం కింద మారిపోయి భక్తి మార్గము, కర్మ మార్గము నెమ్మదిగా శుష్కించిపోతున్న దశలో ఈ భక్తి మార్గాన్ని అభివృద్ధి పరిచి సామాన్య జనులు కూడా, ఎందుకంటే శంకరులు తీసుకొచ్చినటువంటి దాంట్లో కూడా కొన్ని అధికార భేదములు ఇత్యాదులన్నీ ఏర్పడడం వల్ల మొత్తం ఒక పటిష్ఠత క్రమంగా దాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళ వల్ల పటిష్ఠత కోల్పోయింది. ఈ సమయంలో భక్తి ఉద్యమాన్ని వ్యాప్తి చేసినటువంటి మహాత్ములు వచ్చారు. ఎందుకంటే శుష్క వేదాంతం భక్తిని దెబ్బతీయకూడదు. శంకరులు రెండింటినీ సమన్వయించినా తర్వాత వారు అర్థం చేసుకోలేకపోయారు కనుక. పైగా ఎందుకంటే శుద్ధ అద్వైతాన్ని సామాన్యులంతా తేలిగ్గా అర్థం చేసుకోలేరు. శుద్ధ అద్వైతాన్ని వాళ్ళకి అది చెప్తే అది ఇంకోలాగా అర్థమవుతుంది. అర్థం అవడం వల్ల క్రమంగా నాస్తికత వైపు కూడా తీసుకువెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అర్థం చేసుకోలేకపోతే వేదాంతం కూడా నాస్తికత్వం వైపు తీసుకుపోతుంది. ఇందులో నేను ఒక మాట అన్నాను, అది అండర్లైన్ చేసుకోండి. అర్థం చేసుకోలేకపోతే అంతే. అంతేగాని వేదాంత నాస్తికం వైపు తీసుకెళ్ళిపోయాను అన్నాడు అన్నది. మళ్ళీ ఇందాక చెప్పినట్టు ఆయన కూడా చెప్తే ఈయన కూడా చెప్పాడు. ఆ పరిస్థితి ఏర్పడింది. అప్పుడు తిరిగి భక్త్యుద్యమంతో దాన్ని సృష్టిపరిచినటువంటి మహాత్ములు మనం తలంచుకోవాలి. వీళ్ళ వల్ల ఆనాటి హిందూ సమాజంలో అన్ని వర్ణాల వారు, అన్ని వర్గాల వారు కూడా ప్రభావితులయ్యారు. అది భక్త్యుద్యమంలో జరిగింది. అందులో విష్ణు భక్తిలో మనకి రామానుజాచార్య మొదలైనటువంటి వారు, శివభక్తిలో బసవేశ్వరుడు మొదలైనటువంటి వారందరూ. ఎందుకంటే ఆ బసవ మతానికి చెందిన వాడు నయనరగడు రచించాడు. అందుకు చెప్తున్నాను ఇంత. ఇత్యాదులందరూ దాన్ని వ్యాప్తి చేశారు. పైగా వాళ్ళు కూడా బుద్ధుడు ఎలాగైతే ఆనాటి ప్రాకృత భాషలో అంటే లోకల్ లాంగ్వేజెస్లో ధర్మాన్ని చెప్పాడో, వీళ్ళు కూడా సంస్కృతాన్ని గౌరవిస్తూనే తమదైనటువంటి ప్రాకృత భాషల్లో లేదా ప్రాంతీయ భాషల్లో, మాతృభాషల్లో సాహిత్యాన్ని ఇచ్చారు. అటు కన్నడ ఇత్యాదులు ఎలా ఇచ్చారో మీకు పరిశీలించండి. మహారాష్ట్రలో కూడా సంత జ్ఞానేశ్వర్ లాంటి వాళ్ళు, ఇంకా ఎందరో మహానుభావులు అయితే సంత జ్ఞానేశ్వర్ వాళ్ళకి శివకేశవ భేదాలు, వాళ్ళందరూ కూడా మరాఠా సాహిత్యంలో విస్తారమైనటువంటి సాహిత్యాన్ని ఇచ్చారు. అందుకే మనకి మాతృభాషలో సాహిత్యం కాపాడుకున్నా మన ధర్మం కాపాడబడుతుంది. అంత విస్తారంగా ఇచ్చారు ఎందరెందరో. ఇక తుకారాం లాంటి మహాత్ములు ఇచ్చిన అభంగాల గురించి చెప్పాలా? మొత్తం ఈ భారతదేశం గొప్పతనం తెలుసుకోవాలంటే అటు గుజరాత్లో కూడా అపూర్వమైన సాహిత్యం పుట్టింది మనకి. ఇలాగా సేతువు నుంచి అటు కాశ్మీరం వరకు విస్తరిలింది. అన్ని ప్రాంతీయ భాషల్లో లేదా రాష్ట్ర భాషల్లో అపూర్వమైనటువంటి వేదంలో ఉన్న ధర్మములన్నీ చక్కగా వారి మాతృభాషలు ఇవ్వబడ్డాయి, తెలుగులో కూడా ఇవ్వబడ్డాయి. అయితే మిగిలిన భాషల వారు కాపాడుకున్నంతగా తెలుగు వారు కాపాడుకోలేకపోయారు, ఇది మాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళు ఎంత వెంకటేశ్వరుడు అర్చన చేసినా చిట్ట చివరికి ప్రబంధంలోని ఆ చదువుత మనకి తర్వాత అన్నమయ్య తర్వాత చాలా పోరాడిన తర్వాత ఒక అన్నమయ్య లాలిపాట, ఒక తరికొండ వెంకమాంబ హారతి ఇప్పుడు వచ్చే. కానీ మనకి ఇప్పుడిప్పుడు కదా అన్నమయ్య పాటలు మనం పట్టుకుంటున్నాం. ఏనాడు అవి ఆలోచించండి. ఇక్కడ అలాంటి పరిస్థితులు ఉన్నాం మనం. అందుకు మీకు మనం పట్టుకోవలసిన ఒక అద్భుతమైన తెలుగు సాహిత్యాన్ని మీ చేతికి ఇద్దామనే ఈ ప్రయత్నం. అందుకు ఇంత ఉపోద్ఘాతం ఇస్తూ వస్తున్నాను. కనుకనే వీళ్ళందరూ చేసిన భక్తి ఉద్యమంతో అప్పుడు మన యొక్క వ్యాస మహర్షి మొదలైన వారు అందించిన హృదయం ఇటు శంకరుల యొక్క దానితో ఈ భక్తి ఉద్యమంతో మరింత పుష్టి పొందింది. ఆ సమయంలో జరిగింది మళ్ళీ చిన్న పొరపాటు ఇందాక. ఏంటంటే ఈ భక్తి ఉద్రేకంతో నా దైవం గొప్పది అనే భావం బాగా పెరిగినప్పుడు ఇతరులను కొంచెం తక్కువగా చూడడమే స్వభావత వస్తుంది. అది వాడి భక్తి ఉద్రేకం అని అంగీకరించి నమస్కరించగలిగితే సరే. అందులో ఆయన విష్ణుభక్తిని చెప్పాడు అనే దాన్ని వదిలేసి శివద్వేషాన్ని మాత్రమే లాక్కునే వైష్ణవం, శివభక్తిని చెప్పాడు అనే విషయాన్ని వదిలేసి విష్ణుద్వేషాన్ని మాత్రమే లాక్కున్న శైవం, ఇవి తయారైపోయి ముఖ్యంగా దక్షిణ దేశంలో ఎక్కువైపోయాయి. చాలా చాలా బాధకరం. దానితో కొట్టుకోవడాలు నరుక్కోవడాలు ఇవాళ చాలా చాలా జరిగాయి కదా. అప్పుడు మళ్ళీ ఎవరు దిక్కయ్యారు అంటే అనేక మంది ఆచార్యులు ఆనాటి శంకరుల సిద్ధాంతాన్ని మళ్ళీ తెచ్చుకొచ్చి వీటిలో ఉన్న భక్తిని తెచ్చుకొచ్చి చక్కగా కలబోసి శంకరుల సిద్ధాంతంలో ఉన్న హృదయాన్ని మళ్ళీ లాగి ఎందరు ఆచార్యులు ప్రతిష్ఠ చేశారు, ఇలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు, వాళ్ళ గురించి కూడా మనం స్మరించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకున్న హిందూ ధర్మం మీద వీళ్ళందరి ప్రభావం ఉంది. అలాంటి వారిలో విద్యారణ్య స్వామి వారు, అప్పయ్య దీక్షితులు వంటి వారు, మన తెలుగులో తిక్కనగారు లాంటి మహాత్ములు, వీళ్ళందరూ కేవలం కబురు కారండి. వీళ్ళు హిందూ ధర్మాన్ని పుష్టి చేసిన మహాత్ములు. తెలుగువారిగా మనం వీరిని గౌరవించుకోవాలి. ఎంత వేదవ్యాస వాల్మీకుల్ని గౌరవించినప్పటికీ ఇది కూడా ఉండాలి. మనకు కూడా పురాణవేత్తలు పండితులు కూడాను తెలుగులో పద్యం చదివడానికి కొంచెం సిగ్గుపడుతూ సంస్కృత శ్లోకాలు అవి చెప్పడానికి సంతోషిస్తున్నారు. సంస్కృతాన్ని కాదని కాదు కానీ తెలుగులో పద్యాలు, తెలుగులో ఇవి కూడా తీసుకురావాలి మనం. ఎందుకంటే తెలుగువారు సంపాదించుకున్న గొప్ప ఆస్తున్నది. ఆ ఆస్తిని బయట పెట్టాలనే తాపత్రయంతో శివకవి యుగంలో విస్తారమైన సాహిత్యం పుట్టింది. ఈ శివకవి యుగం తర్వాత వచ్చినటువంటిది పోతన యుగం, శ్రీనాథ యుగం ఇత్యాదులన్నీ మనకి కనిపిస్తున్న శివకవి యుగం తర్వాత. అందుకే శివకవి యుగం చివరిగా చివరి దశలో మన శ్రీనాథాదుల్ని స్మరించుకోవచ్చు. అయితే శ్రీనాథుడు పోతన గారికి టైం వచ్చేటప్పటికల్లా ఆ శివకవి యొక్క తీవ్రమైనటువంటి తనం తగ్గింది. కాస్త తీవ్రత్వం తగ్గింది. తగ్గి సమబుద్ధి కలిగి చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికెత్తి నుడివడేని మాటలు వచ్చాయి. సర్గి శ్రీనాథుడి గారికి దగ్గర వాడే అన్నమాచార్య. ఆయన ఎన్ని పాటలు రాశాడండి. ఆయన మనకు తెలుసు జన్మతః స్మార్తుడైనప్పటికీ కూడా ఈశ్వరుని యొక్క సంకల్ప బలం చేత ఆయన విశిష్టాద్వైతంలోకి వెళ్ళారు. అయితే అద్వైత వాసనలు ఆయనకు పోలేదు. పోలేదు కంటే భక్తుడు పండిపోతే అద్వైతం అయిపోతాడు, ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన పండిపోయిన భక్తుడు కనుక అనేక కీర్తనలు అద్వైత భావాలు కనిపిస్తూ ఉంటాయి ఆయనకే తెలియకుండా. అలాంటివి మనం గతంలో అనేకం స్మరించుకున్నాం. మొత్తానికి ఆ మహానుభావుడికి శివకవులు ఇంత అపారమైన సాహిత్యం రచించారు. విష్ణుపరంగా కూడా ఇంతది రచించాలనక ఏదో తపనుంది. ఇది చారిత్రకంగా మనం పట్టుకోవాల్సిన పాయింట్. అప్పటికి శివకవుల యొక్క సాహిత్యం అప్పటికి చాలా ప్రసిద్ధి. ఎందుకంటే వాళ్ళు కూడా తేట తెలుగులో రచించారు. అందుకు సామాన్య జనంలోకి వెళ్ళిపోయింది ఆ రోజుల్లో. ఇప్పుడు మనకు తెలియదు కానీ ఆ రోజుల్లో అందరికీ ఈ శివకవుల ప్రభావం బాగా ఉన్నది. వాళ్ళ కన్నడ దేశీ సంబంధమైనటువంటి భక్తుల గురించే తెలుగులో రాశారు మళ్ళీ. అయినా వాటి ప్రభావం బాగా మనకు వెళ్ళింది. ఇందులో దూర్జట్ల ఈ సమృద్ధిగా ఉంది, అటు అది సమృద్ధిగా ఉంది. అందుకు ఇప్పటికైనా తెలుగువారు మనకు అన్ని నిండుగా ఉన్నాయని తెలుసుకుని దీన్ని ముందు కాపాడుకుని మళ్ళీ పక్క వాళ్ళని గౌరవించండి. అందుకని పక్క వాళ్ళని కాదని నేను అనలేదు కానీ మన దాన్ని విస్మరించద్దు అది చెప్పడం కోసం ఇంత ఉపోద్ఘాతం నేను చెప్పాను. కానీ ఇది విషయానికి దూరం కాదు అని సహృదయులు అర్థం చేసుకున్నారు అనుకుంటూ వెళ్తున్నా. లేకపోతే మొదట్లో చరిత్ర చెప్పారండి, మాకు చరిత్ర గురించి మాకెందుకండి అనేవాళ్ళు ఉంటారు. మాకెందుకు అనుకుంటున్నాం కనుకనే చరిత్ర లేదేమో అనేటటువంటి చరిత్రహీనమైపోతున్నాం. బాధాకరమైన అంశం ఒక్కడు గుర్తుపెట్టుకోండి, భారతీయులకున్నంత చరిత్ర ప్రపంచంలో ఇప్పటికీ ఏ దేశానికి అంత ప్రాచీన చరిత్ర లేదు, ఇంత గొప్ప నాగరికత లేదు. ఇతర దేశాల్లో ఇంకా బుద్ధి వికసించిన దశలోనే ఇక్కడ అన్ని నాగరికతలు వర్ధిల్లే. కానీ జ్ఞానం తర్వాత ముందు గౌరవం ఉండాలి.